పాప వల్ల జరిగేటువంటి నష్టాన్ని కూడా తెలుసుకోవాలి. పాప వల్ల ఏమిటంటే అష్ట దుర్గుణాలు కలుగుతాయి, అన్ని దుర్గుణాలు పాపంతో వచ్చేస్తాయి. దుర్గుణాలు ఎప్పుడైతే ప్రవేశించినాయో దుష్కర్మలు చేయటం ప్రారంభం, చెడ్డ పనులు కూడా చేయటం, చెడ్డ ఆలోచన కనుకొస్తే చెడ్డ పని అనేది జరుగుతుంది. అలాగే కోపం వచ్చినప్పుడు మనిషి పాపకార్యాలు చేస్తూ ఉంటాడు, కోపం వల్లనే పాపకార్యాలు చేస్తూ ఉంటాడు. కోపం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, మళ్ళీ కోపం వల్ల కూడా రకాలు ఉన్నాయి. తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆ క్షణంలో వచ్చినటువంటి కోపాన్ని ఆ క్షణంలోనే అణుచుకోగలిగి అది సహజంగా అణుచుకోగలిగి ఉన్నట్లయితే ఈ చెడు ఏమి జరగదు. ఈ కోపంతో బాగా ఊగిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో కోపంతో ఊగిపోతారు. అవతల వాళ్ళు నష్టం కలిగించినప్పుడు, కష్టం కలిగించినప్పుడు, లేదా మన అనవసరంగా ఏదన్నా అన్నారని తెలిసినప్పుడు, అది అలాంటప్పుడు అదిగో అది ఆ కోపం సంగతే మనం మాట్లాడుతాం. కోపంతో జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, కోపం వల్ల బుద్ధి వక్రీకరిస్తుంది. భగవద్గీతలో మనకి 2వ అధ్యాయంలో క్యాలెండర్ శ్లోకాలను నేను చెప్తున్నాం కదా, ఏమిటై? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధో విజాయతే. క్రోధం ఎందుకు కలుగుద్దో అక్కడ చెప్పారు. క్రోధం కనుక వస్తే ఏం జరుగుద్దో ఇప్పుడు తరాసులో, క్రోధ భవతి సమ్మోహ, క్రోధం వల్ల ఏమవుతుంది? మోహం కలుగుతుంది. సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి తగ్గిపోద్ది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశనం అయిపోద్ది, బుద్ధి చెడిపోద్ది. బుద్ధినాశాత్ ప్రణశ, బుద్ధి కనుక చెడిపోయిందంటే సర్వం చెడిపోయినట్టే. ఇక కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు నష్టాన్నే కలిగిస్తాయి, ఎప్పుడు అప్పజయాన్నే తెస్తాయి. అందువల్ల కోపంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అది అందరికీ కూడా అనుభవంలోనే ఉంటుంది. ఛీ, ఇట్లయితే కట్ చేయాలి. కొన్ని రకాలైనటువంటి కోపం వల్ల ఆ కోపం వచ్చినటువంటి స్థితిని బట్టి ఎంత దూరం పోతాడంటే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంటాడు. కోపం వల్లనే విరక్తి కలుగుతుంది. కోపాన్ని కనుక ఎప్పుడైతే నియంత్రించగలిగావో సంకల్ప శక్తి కలుగుతుంది. కోపాన్ని కనుక నియంత్రిస్తే గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది. కోపం వల్ల నీలో ఉన్నటువంటి శక్తి వృధా అయిపోతుంది, మనిషిలో ఉన్నటువంటి శక్తి కోపం వల్ల వృధా అయిపోతుంది. అసలు మనిషిలోకి శక్తి ఎలా వస్తుంది? మనలోని శక్తి రాకుండా ఉండటానికి కారణం ఏమిటి? ఉన్న శక్తి నిలవకుండా ఉండటానికి కారణం ఏమిటి? నిజంగా శక్తి అని అంటే అంతటా ఉన్నటువంటిదే, అదే దైవశక్తి, అదే ఆత్మశక్తి, అదే పరమాత్మ శక్తి, అదే విశ్వశక్తి అంటారు. ఈ శక్తి ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించేటప్పుడు మనం తలుపులు బిగించేస్తే అది రాదు. ఏమిటా తలుపులు బిగించడం అని అంటే, మనం ఏం చేస్తామనంటే పనికిరానటువంటి అన్యమైనటువంటి ఇతరత్రా ఉన్నటువంటి విషయాల యొక్క ఆ ఆలోచనల్లో నిమగ్నమైపోయినప్పుడు ఆ శక్తి మనలో ప్రవేశిస్తుంది. మరి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ప్రశాంతంగా ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఉన్నప్పుడు, ఒకవేళ చేస్తే పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో మాత్రమే ఉన్నప్పుడు, లేదా సర్వశక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అంటే ధ్యానములు. ఇదిగో ఈ అన్ని సందర్భాల్లో కూడా ఈ విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది, సహస్రారం నుంచి మన లోపలికి వస్తా ఉంటాం. మన లోపలికి వచ్చినటువంటి శక్తి మనం నిలుపుకోవాలండి. మనకేమవుతుందంటే శక్తి వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారనంటే ధ్యానము మౌనము మొదలైనటువంటి రకరకాలైనటువంటి అన్ని చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతారంటే మళ్ళీ కోపం ద్వేషము ఈ ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. వాటితోటి ఈ కాస్త మనం ఒక ట్యాంకులోకి పైనుంచి నీళ్లు వదిలేమనుకోండి, ఒక అరగంటకో గంటకో ముక్కో గంటకో ట్యాంక్ సైజును బట్టి అది నిండుద్ది. కానీ కింద కూడా రెండు రంధ్రాలు పెట్టామనుకోండి, వాటిని ముయ్యకుండా నెట్టి పెట్టాం, పైనుంచేమో పడుతుంది, కింద నుంచేమో పోతుంది. ఇక్కడ మనం రెండు రంధ్రాలు కాదు మూడు రంధ్రాలు పెట్టాం, మన లోపల నుంచి శక్తి బయటికి పోతుంది. ఏమిటా మూడు రంధ్రాలు? భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు, రేపేం జరుగుతుందో, ఆ తర్వాత ఎట్టుంటుందో, ఈ కొడుకులు కోడళ్ళు చూస్తారో చూడరో, రేపు మనకి ఆదాయం వస్తుందో రాదో, ఉన్న డబ్బులు ఏమైనా ఊడిపోతాయేమో, అద్దె కూడా ఇల్లు దొరకదేమో, ఎన్నో రకరకాలైనటువంటి వ్యవహారాలు. ఈ భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాల ద్వారా మన శక్తి ఉదాయి. భూతకాలపు జ్ఞాపకాలు అంటే జరిగిపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఇబ్బంది కలిగించేటువంటివి వాటిని కనుక తలుచుకుంటా ఉన్నట్టయితే, అప్పుడు నేను ఆ స్థలం అమ్మాను కానండి అది కనుక ఇప్పుడున్నట్టే 2 కోట్లు అయ్యేది, అప్పుడు నేను అట్లా చేశాను కానండి అలా చేయకపోయినట్టు ఇప్పుడు నేను, అప్పుడు నేను కనుక ఉద్యోగం చేసినట్టే ఇప్పుడు 4-10 కోట్లు ఉండి, అంటే అప్పుడు చేసిన పొరపాట్లన్నీ ఇప్పుడు తలుచుకుంటా ఉంటాయి. ఇది శక్తి వృధా. మూడోది ఏంటంటే వర్తమానానికి సంబంధించింది. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ప్రశాంతత లేక ఈ రాగము ద్వేషము ఈ కోపము ఈ అరిషడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్వర్గాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయనంటే మనిషిని ప్రశాంతంగా ఉండనీ, ప్రశాంతంగా ఆలోచించనీయం. ఏ పని చేయాలన్నా సరే ఆ పనిని సక్రమంగా చేయటానికి అనుకూలంగా ఉండదు. దీని కారణంగా కూడా మన శక్తులు వృధా అయిపోతాయి. అందువల్ల మనం ఏం చేయాలి? శక్తిని పొందకపోయినా నష్టమే, పొందినటువంటి శక్తిని వృధాగా బయటికి పంపించినా నష్టమే. అందువల్ల శక్తిని మనం స్టోర్ చేసుకోవాలి, స్వీకరించాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇదిగో ఈ కోపతాపాలు ఇలాంటివి, ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి. అలాగనే భూతకాలపు జ్ఞాపకాలు కానీ, వర్తమానపు భయాలు కానీ, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు కానీ ఇవి కూడా ఏది లేకుండా ఉండాలి. ప్రతిరోజు కూడా కొంతసేపు ప్రశాంతంగా అలా ఉండిపోవాలి. అదంటే ధ్యానమా జపమా అది ఏదైనా కావచ్చు, ఏమీ లేకపోయినా ఏమీ చేయకపోయినా ఊరికే ప్రశాంతంగా కనుక కూర్చున్నా చాలు, ఆ విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. అందువల్ల మనం వచ్చినటువంటి శక్తిని కోపం వల్ల వృధా చేసుకోకూడదు. ఇక కోపం వల్లనే నరాలన్నీ చిట్లిపోతాయి. సాధారణంగా డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఒక మాట చెబుతాడు, మెదడులో నరాలు చిట్లని అండేది. అంటే మెదడులో నరాలు చిట్లే అంతగా ఈ కోపావేశం ఏదైతే ఉందో అదిగో ఆ ప్రకారం. కోపం వచ్చినప్పుడు మనిషి యొక్క రూపం కూడా మారిపోద్ది. కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడు, వాడి వైపు చూస్తే భయం కలిగేటట్టు ఉండదు. ఏమిటంటే మొహం అంతా కూడా ఎక్కడెక్కడ ఉన్న రక్తం అంతా కూడా మొహంలోకి వచ్చింది, కళ్ళన్నీ కూడా ఎరిపెక్కుతూ ఉంటాయి, పెదవులు కదులుతూ ఉంటాయి, మాటలన్నీ కూడా సాధారణమైనటువంటి సమయంలో రానటువంటి మాటలు కూడా నోటి నుంచి వస్తూ ఉంటాయి. ఈ మాటలన్నీ పలాని వాడు వీడా అన్నది అని అవతల వాళ్ళకి అనుమానం, కాసేపు పోయిన తర్వాత నీ అనుమానం, ఏంటి నా నోటి ఇట్టాటి మాటలు మాట్లాడేది ఏంటి, అయ్యో ఎప్పుడు నేను ఇట్లా మాట్లాడాలనే అని. ఇక అన్నిటికంటే ప్రధానమైంది చెప్పుకుంటాం అదే, కోపం వల్ల మనలో విష పదార్థాలు తయారవు, టాక్సిన్స్. కోపం వల్ల విష పదార్థాలు తయారవు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం లేదా మానసిక శాస్త్రం, సైకాలజీ, ఇవన్నీ కూడా ఏం చెబుతాయంటే రోగాలన్నిటికీ మూలం కోపం అని. రోగాలకి ప్రధానమైనటువంటి కారణం కోపమేది. అలాగే కీళ్ల నొప్పులు కానీ, హృదయ సంబంధమైనటువంటి జబ్బులు కానీ, నరాల యొక్క బలహీనతలు కానీ, ఇవన్నీ కూడా కోపం వల్లనే కలుగుతూ ఉంటాయి అని. కోపం వల్ల ఇవన్నీ కాకుండా మనకేమవుతుందనంటే, ఇతరుల మీద ఎప్పుడైతే ఆ కోపం అనేటువంటిదో మనకి కలుగుతుందో, ఇతరుల మీద కోపం కలిగినప్పుడు, ఆ ఇతరుల మీద కోపం కొంతసేపు పోయిన తర్వాత తన మీద తన కోపంగా వస్తుంది. తన యొక్క అసమర్థత అవన్నీ కూడా గుర్తుకొస్తాం, అట్లా కూడా ఇబ్బంది కలుగుతాం. అలాగే డబ్బు సంపాదన కూడా అంతే, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనేటువంటి, ఇంకా సంపాదించాలనేటువంటి భావన, ఆశ, ఆకాంక్ష అది అసంతృప్తికి దారితీస్తుంది. ఇలా ఈ కోపం అనేటువంటిది ఓ భయంకరమైనటువంటి రాక్షసి. కోపానికి మూలం కామం, కోరిక. కోరిక, కోపం ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేనటువంటి అక్క చెల్లెళ్ళు. అందుకనే కోపం రాకుండా ఉండాలంటే కోరిక అనే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనలో ఈ అసంతృప్తి కలగటానికి, మనలో ఓ నిరాశ, నిస్పృహ కలగటానికి ఒక కారణం ఉంది. అదే మెయిన్ కారణం. ఏమిటా మెయిన్ కారణం అని అంటే, మన స్థితిని మనం ఊహించుకుంటాం. మన స్థితిని మనం, మన స్థితిని మనం ఊహించుకుంటాం. ఇదిగో ఇది ఇట్లా ఉండాలి అని. అప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు మనకి ఇబ్బంది కలుగుతాం. రోజుకి 100 రూపాయలు సంపాదించేటువంటి వారికి 200 రూపాయలు కనుక ఆదా వస్తే వాడికి సంతోషమా దుఃఖమా? సంతోషం. కానీ 1000 రూపాయలు సంపాదించేవాడికి ఆ 200 వస్తే చెప్పడానికి వీల్లేనంత బాధ. ఇద్దరికీ 200 వచ్చింది, వాడికేమో ఆనందం, వీడికేమో బాధ. అంటే ఎందుకు కలుగుతుంది? వీడి సంపాదన వేలల్లో, అంటే ఆలోచన అంతా వేలల్లో ఉంటుంది. అది అలా వస్తేనే అతడు మామూలు, అతడి స్థితి అది. ఇతడి స్థితి 100. కాబట్టి ఒక స్థితిని మనం కనుక ఊహించుకుంటే, ఆ స్థితికి అనుగుణంగా కనుక మనకి జరగకపోతే అప్పుడు మనం ఇబ్బందులు పాలవుతాం. అంటే అసంతృప్తి కలుగుద్ది, నిరాశ కలుగుద్ది. అలాంటి సందర్భాల్లోనే చీచి నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, అబ్బే నేను అసమర్థుణ్ణి, నా వల్ల ఏం కాదు, ఇంతకుముందు ఏదో కనుక సంపాదించినా అదంతా నా గొప్పతనం కాదు, అప్పుడన్నాడు నా గొప్పతనం, ఇప్పుడు అంటున్నాడు. అంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కనుక సాధించలేకపోతే ఈ అసంతృప్తి ఇవన్నీ కూడా కలుగుతావు. అందుకని నువ్వు ఏ రకమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకోకుండా కనుక ఉంటే, ఇది సంపాదించాలని కానీ, ఇది సాధించాలని కానీ, ఇది చేయాలని కానీ, ఈ విజయాన్ని పొందాలని కానీ, ఇదిగో నేను ఈ కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని కానీ, లేదా నేను ఇది కొనుక్కోవాలి, ఏదైనా సరే ఒకటి ఫలానా అనేటువంటిదో నిశ్చయం కనుక నీకు లేకపోయినట్లయితే, ఏదొస్తే అది హాయిగా ఆనందంగా స్వీకరిస్తా. ఇది వేదాంతంలో కూడా చాలా ప్రధానమైనటువంటి, అంటే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా లౌకికమైనటువంటి విషయం. మరి లక్ష్యాన్ని నిర్దేశించాల్సింది ఒకటి, అదేమిటి పరమ లక్ష్యం. ఆ పరమ లక్ష్యం మాత్రం ఎప్పుడూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని పెట్టుకొని మిగిలిన లక్ష్యాలన్నీ క్యాన్సిల్ చేసుకోవాలి. మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, దానికోసం మిగిలినన్ని వదిలేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే మిగిలిన అన్నిటి కోసం దాన్ని వదిలేస్తాం. కావాలంటే మిగిలిన అన్ని లక్ష్యాలని సాధించడం కోసం అడ్డం వస్తే తీసేతలు పారేసి, దేవుడు లేదు, దయ్యం లేదు, జ్ఞానం లేదు, గ్రంథాలు లేవు, ఉపనిషత్తులు లేవు, భగవద్గీతలు లేవు, ఇవన్నీ తీసేయవయ్యా మాకెందుకు అనేటువంటి స్థితి వస్తుంది. కాబట్టి ఈ లక్ష్యాలన్నీ పోవటానికే ఆ లక్ష్యం మనకు ఉండాలి. అందులో ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ లక్ష్యం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అందులో ఆ ప్రకారంగా మనం ప్రశాంతంగా జీవించాలి అని అంటే ఎట్లా లక్ష్యాలు పెట్టుకోకుండా ఉండాలి. ఒకటి, ఈ లక్ష్యాలు లేకుండా పోవాలంటే ఆ పరమ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దానికోసమే బ్రతుకుతా, దానికోసమే ఉంటా, దానికోసమే చస్తా, అదే నాకు కావాలి, అది తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు. ఈ మాట గట్టిగా నీలో గనక అలా నిలబడిపోయినట్లయితే ఇంక వాడికి తిరిగే లేదు, మిగిలన్నీ సరైపోతాయి ఆ ఒక్కదాంతో. ఎందుకనంటే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఒక మహాగురు ఉన్నాడు అనేటువంటి మాట నిన్న ఈ రోజున మీరు మొన్న విన్నారు. ఆ మహాగురు ఎవరో కాదు, ఆ మహాగురువే పరమాత్మ. ఆయనకు అన్ని తెలుసు అంటే ఆయన సర్వజ్ఞుడు. ఎందుకు సర్వజ్ఞుడు? ఆయన పరమాత్మ కాబట్టి. పరమాత్మ కాబట్టి అని అంటే పరమాత్మ అయినంత మాత్రాన ఎందుకు కావాలండి సర్వజ్ఞుడు అంటే, ఆయనకిస్తే ఏమి కోరికలు లేవు, ఏమి లక్ష్యాలు లేవు, ఏమి సాధించాల్సింది లేదు, ఆనందాన్ని పొందాల్సిన పని లేదు. ఎందుకని ఆనందాన్ని పొందాల్సిన పని లేదు? ఆయన ఆనంద స్వరూపమే. ఎందుకని జ్ఞానాన్ని పొందాల్సిన పని లేదు? ఆయన జ్ఞాన స్వరూపం. ఎందుకని ఆయన ఏమి చేయాల్సిన పని లేదు? అసలు ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి ఏదైనా కొరతలు కోరికలు ఉంటే చేయాలి, ఆయనకేమీ లేవు. కాబట్టి ఆ పరమాత్మ అన్ని రకాలుగా సర్వము ఇక్కడ అందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నింటిలో అందరిలో ఏముందో ఈ మొత్తం నేర్పు అక్కడ ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడ ఉన్నాయండి, ఒక్కొక్క కుళాయి కుళాయిలు. కాబట్టి ఆ పరమాత్మకి, ఇప్పుడు ఆ పరమాత్మకి దగ్గర కావటాన్ని చెబుతున్నారు ఇక్కడ. వేదాంతం ఏం చెప్తుందంటే పరమాత్మకి దగ్గర కావటం కాదు, ఆ పరమాత్మ నువ్వేనని తెలుసుకో, పరమాత్మ నీవుగా ఉండు, అదే మోక్షం. పరమాత్మను గురించి తెలుసుకో, పరమాత్మ వైపుకి నడువు, పరమాత్మకి దగ్గరగా పరమాత్మతో ఐక్యంగా పరమాత్మగా ఉండు. కాబట్టి పరమాత్మను తెలుసుకొని పరమాత్మగా ఉండటమే మోక్షం. పరమాత్మగా ఉండటం అని అంటే జీవుడుగా ఉండటం లేదు అని. జీవుడుగా ఉండకపోతే పరమాత్మగా ఉంటాడు. కాబట్టి అటువంటి స్థితిని సాధించాలంటే ఆ లక్ష్యం అది పెట్టుకోవాలి. అటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఉన్నతమైనటువంటి ఆ స్థితికి వెళ్ళాలి. ఈ అల్పమైనటువంటి ప్రాపంచిక వ్యవహారాలకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నా అన్ని వదిలిపెట్టిపోయే, ఏమి చేసినా ఆ చేసినటువంటిది మాత్రం అంతా వచ్చింది. అందుకని జాగ్రత్తగా లౌకికమైనటువంటి వస్తువులకో విషయాలకో భోగాలకో మిగిలినటువంటి వాటికో ప్రాధాన్యత కాకుండా పరమాత్మకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఆ పరమాత్మను తెలుసుకుని పరమాత్మతో ఐక్యత కావాలి. పరమాత్మను తెలుసుకోవాలంటే మార్గం ఎవరు చెప్తారు? పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని ఉపనిషత్తులు చెప్తారు. పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని చెప్పేది ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులు వాటంతరాయి మన దగ్గరికి వచ్చి చెప్తుంటాయా? చెప్పవు. ఆ ఉపనిషత్తుల్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఉపనిషత్తుల్ని అర్థం చేసుకోవాలంటే ఆ ఉపనిషత్తుల్ని వివరించి మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగేటువంటి సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి. అలాగే ఉపనిషత్తుల దాకా పోకుండా మాకు ఎట్లనండి మార్గం అని అంటే అది భగవద్గీత. ఎందుకంటే అది ఉపనిషత్తుల యొక్క సారం కాబట్టి. భగవద్గీతలో ప్రతి అధ్యాయం చెబుతుంది కదా, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే, అన్నీ ఉన్నాయి లక్షణాలు. యోగ శాస్త్రం, బ్రహ్మ విద్య, ఉపనిషత్ సారం. కాబట్టి ఆ భగవద్గీతని సంపూర్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన యొక్క లక్ష్యం పరమాత్మగా ఉంటుంది. అందరి లక్ష్యం పరమ లక్ష్యం అదే. అది తెలుసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికే మనం ప్రయత్నం చేయాలా అనేటువంటి విషయంతో ఈరోజు మనం ముగిద్దాం.